గాయత్రి నవవిధ సిద్ధులు దాంట్లో మనం తత్ సవితు వరేణ్య భర్గో దేవస్య ధీమహి ధియో అని ఏడు రకాల పదాల గురించి వాటికి ఉన్న సిద్ధుల గురించి మనం పరమపూజ్య గురుదేవులు ఇచ్చిన వాంగ్మయంలో చదువుతుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఇప్పటి వరకు చెప్పుకున్నది ఏంటి అంటే, ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, ఏ పరమాత్మ అయితే ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క సవిత ఈ సృష్టి మొత్తంలో ఏ శక్తులు ఉన్నాయి అన్ని దాంట్లోంచి బయటకు వస్తాయి, అన్ని సమస్తం దాంట్లోంచి రాంది అంటూ లేదు, అది సవిత అంటే. అలాంటి సర్వానికి మూలమైన సవిత తేజస్సు, అదే శ్రేష్టం, అదే వరించు, దాన్నే వరించదగిన, ఇంకేం వరించకూడదు, అదే వరించాలి మనం. అలాంటి వరింపదగిన శ్రేష్టమైన సవిత యొక్క తేజస్సు భర్గము అమృత స్వరూపము మహాప్రాణ స్వరూపము దుష్కర్మల్ని పాపాలని అన్నింటినీ భస్మం చేసేసి మనల్ని అమృత స్వరూపులుగా మనలో ఆ బ్రహ్మవర్చస్సు బ్రహ్మ యొక్క తేజస్సుని నింపేది బ్రహ్మవర్చస్సు అయిన భర్గ అనే దేవత మనకు ఆనందాన్ని ప్రసాదించే ఆ దేవతని మా అంతరంగంలో ధారణ చేసుకుంటాము అని చెప్పుకున్నాం. అలా ధారణ చేసుకోవడానికి ఏం కావాలి, మనకు సద్బుద్ధి కావాలి. బుద్ధి అంటే మనకు మామూలుగా తెలిసిన అర్థం కాకుండా ఒకదాన్ని గ్రహించగలిగే శక్తి. ఒక పెద్ద సముద్రం దగ్గరికి వెళ్తే మన దగ్గర ఎంత పాత్ర ఉంటే అన్ని నీళ్లే తెచ్చుకోగలం, గంగానది దగ్గరికి వెళ్తే ఎంత పాత్ర ఉంటే అన్ని నీళ్లే గంగా జలం తెచ్చుకోగలం తప్ప ఎక్కువ తెచ్చుకోలేము, అది దాంట్లో చాలా ఉంటుంది. అలాగా ఈ సృష్టిలో ఉన్న పరమాత్మ యొక్క తేజస్సు అనంతం, ఆ అనంతమైన తేజస్సు మనం పట్టుకోవాలంటే మన దగ్గర ఎంత పరిమితిలో ఉన్న భీశక్తి ఉందో అంతే తీసుకోగలం. అందుకని మనం గాయత్రి మంత్రంలో ఏం అడుగుతున్నాం, పరమాత్మ నా పాపాలన్నీ పోగొట్టేవాడు, శ్రేష్టమైన వాడు, దుష్కర్మలు పోగొట్టి నాకు సద్బుద్ధిని ప్రసాదించు ఓ పరమాత్మ, నన్ను ఆనంద స్వరూపుడు కావాలి, మానవుడి తర్వాత వచ్చే పరిణామ క్రమంలో దేవస్వరూపం రావాలి, అలాంటి దేవతగా సృష్టి అంతటికీ ఆనందాన్ని ఇచ్చేవాడు, నన్ను తీర్చిదిద్దు, దానికి తగ్గట్టుగా నాకు బుద్ధిని ప్రసాదించు, నీవు ఇచ్చే శక్తిని గ్రహించే సామర్థ్యాన్ని కూడా నువ్వే ఇవ్వను అని అడుగుతున్నావు. అంతవరకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు యోనః, యోనః అంటే గాయత్రి గీత ఏం చెప్తుందంటే, మనం జనరల్ గా ఏమనుకుంటామంటే మనకు ఉన్నదంతా మందే అనుకుంటాం. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చిన తర్వాత అయినా ఆ విషయంలో కొంత మార్పు రావాలి ఆలోచనలో, మన భావాల్లో. యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్ అంటారు, యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్ లో మార్పు రావాలి. ఏంటది మార్పు? గురువుగా చెప్తారు, ఈ జీవితం అనేది నీకు భగవంతుడు ఇచ్చాడు, ఈ జీవితంలో సంపదలు భగవంతుడు ఇచ్చాడు, నీకు వైభవం భగవంతుడు ఇచ్చాడు, ఏది నువ్వు భగవంతుడు ఇవ్వకుండా నీ దగ్గరికి రాలేదు, కాబట్టి నువ్వు ఏమి ఎలా ఉండాలి నీ యాటిట్యూడ్ అంటే, సమర్థగురు రామదాస్ గారి కథలో చెప్తారు ఏమండి, నేను ఇదంతా రక్షిస్తున్నాను, ఈ హిందూ సామ్రాజ్యాన్ని అంతటిని ఇలా నిర్మించాను అని కాస్త గర్వంగా శివాజీ అనుకుంటున్నాడు. అంతట్లో సడన్ గా గురువు గారు వచ్చారు, సమర్థగురు రామదాస్ గారు వచ్చి, ఏమిటి ఏంటని ఆలోచిస్తున్నారు, నీ వల్ల ఎంత అవుతుంది అనుకుంటున్నాను, సరే మనం ఇప్పుడు చిన్న సంఘటన చూద్దాం అని చెప్పి ఏం చేశాడు, పెద్ద రాయి బండ దగ్గర తీసుకెళ్ళి, బండరాయి దగ్గర తీసుకెళ్లి దీన్ని పగలగొట్టున్నాడు, కత్తిపేట దెబ్బ కొట్టేసరికి రెండు మొక్కలు అయ్యి, దానిలోంచి ఒక కప్ప బోదురు కప్ప అన్నాం, అది కాస్త ఎగురుకుంటూ బయటకు వచ్చి, ఇప్పుడు చెప్పు దీనికి నీళ్ళు ఎవరు ఇచ్చారు, తిండి ఎవరు ఇస్తున్నాడు, దీన్ని కూడా నువ్వే చూస్తున్నావా అని అడిగాడు. అయ్యి బాబు నేను చూడట్లేదు, ఇంత కాసేపు క్రితమే కదా నేను ఇంత చేశా కాబట్టి సామ్రాజ్యం ఇలా ఉంది అని కాస్త అహంకారం వచ్చింది కావునా అని గురువు గారు అడిగితే పొరపాటు అయింది అని, ఈ మొత్తం సామ్రాజ్యం మీకు దక్షిణగా ఇచ్చేస్తున్నాను అంటే గురుదక్షిణగా, అప్పుడు చెప్తారే గురుదక్షిణగా నువ్వు ఇచ్చినా నేను తీసుకొని, కాకపోతే నాదిగా నువ్వు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించు, నువ్వు ట్రస్టీగా ఉండు, సామ్రాజ్యం నీది అనుకోకు, ట్రస్టీగా ఉండు. అలాగే భగవంతుడు మనకి ఇచ్చినవన్నీ కూడా ఆయన ఎందుకు ఇచ్చాడు అంటే మనల్ని ట్రస్టీగా ఉండమని, మనం కళ్ళు మూసుకుని నిద్రపోతే మనకు ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, బోళం పేరుందా, ప్రఖ్యాతులు ఉన్నాయా, జ్ఞానం ఉందా, అన్ని గోవిందా మర్చిపోతే ఉండదు. మళ్ళీ పొద్దున్న లేస్తేనే లేస్తేనే గుర్తుకు వస్తాయి, అలాగే నిద్ర గాఢ నిద్ర కాస్త శాశ్వత నిద్ర అయినది మళ్ళీ ఇంకో శరీరంలో లేస్తాం, ఇది చిన్న నిద్ర అది పెద్ద నిద్ర అంతే తేడా. అక్కడ మళ్ళీ మనకు కొంత గుర్తుంటుంది, పూర్వజన్మ అన్ని గుర్తుండకపోవచ్చు, కొద్ది కాలంలో మర్చిపోతాం. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే కళ్ళు మూస్తేనే మనకు వీటికి మనకు ఉన్న సంబంధం అంతా ఎగిరిపోతుంది, కట్ అయిపోతుంది, మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాతే అన్ని గుర్తుకు వస్తాయి. అలాగే వాటి ట్రాన్సిటరీ నేచర్ అర్థమవుతుంది, అదంత స్వల్పకాలం ఉండిపోయేది. అందుకని వాటికి ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలని చెప్తున్నారంటే, ఇవి గురువు లేకపోతే భగవంతుడు నీకు ఇచ్చాడు ఈ ఆస్తిని సంపదని, వాటిని ట్రస్టీగా వాడు అని. దీన్ని ట్రస్టీగా వాడుతున్నామంటే ఎలా చూసుకోవాలంటే, మన దగ్గర ఉన్న మనం కొంత వాడుకుని మిగతా వాటిని సమాజం కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలి, భాగాన్ని కొంత అత్యల్ప భాగాన్ని మన అవసరాలకు వినియోగించుకోవాలి, మిగతా దాన్ని బలహీనులకు పంచిపెట్టాలి. మరి గురువు గారు దీన్ని పాటించారంటే యోనః అనేది గురువు గారి జీవితంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగా తనకున్న ఆస్తి అంతా మొత్తం ట్రస్ట్కి ఇచ్చేశారు, ఇచ్చేసేసి గాయత్రి పేరు గారికి ఆయన చిన్న గదిలో ఉన్నారు, ఆయన అవసరాలకి వాటికి ఆయన డబ్బే తప్ప పరివారం మీద ఆధారపడతారు. అలా మహాత్ములందరూ కూడా వాళ్ళు స్వయంగా సంపాదించడం కాకుండా మనకున్న అంతా కూడా సమాజ రూపంలో ఉన్న భగవంతుడికి ఇస్తారు. ఇక్కడ మనకు ఒక పదం వస్తుంది, అదేంటంటే యహ, యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరమం ప్రధానం పురుషత్వాన్ని యహ, అక్కడ యాతో స్టార్ట్ అవుతుంది సరే. అలాగే యహ అనే దానికి చక్కటి మీనింగ్ ఏంటంటే ఎవడు, యాక్చువల్గా అయితే యహ అనేది ఎవరు, ఎవరు అంటే ఎలాగైతే తత్తున్నదో అలాగే యహ అని, ఎవడైతే సూర్యుడిలో ఉన్నాడు అతడే నాలో ఉన్నాడు అన్నప్పుడు దానికి చాలా పవర్ వస్తుంది అని చెప్తారు వ్యాకరణ శాస్త్రం ప్రకారం. మనకు యహ అని పదం వాడినప్పుడు ఎలాగైతే సూర్యుడిలో ఉన్నవాడు జయ సదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసజాతను సంధిస్తా కేయూరవాన్ మకరకుందనవాన్ కిరీటి హరి హిరణ్మయ ఉపుర్ధత శంఖచక్ర అని చెప్తారు. సూర్యమండల అంతర్గతవర్తి అయిన నారాయణుడు ఎలా ఉన్నాడు చెప్తూ ఆ సూర్యనారాయణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మా బుద్ధుని ప్రేరేపించుతారు. అలాగే ఎగ్జాక్ట్ గా యహ అనే పదానికి సవిత, సవితా దేవత, సాక్షాత్తు సత్యము జ్ఞానము స్వరూపుడైన బ్రహ్మము ఇవన్నిటినీ కలిపి యహ అని అంటారు. యహ అనే ఒక్క పదం అంటే సీక్రెట్ డాక్టర్లో మేడం బ్లావెట్స్కి చెప్తుంది పూర్వకాలంలో వాళ్ళు వాడే భాష గురించి, అలాగే వాళ్ళు ఉపయోగించిన గుర్తుల గురించి చెప్తూ ఈ ఇనీషియేట్ అంటే దీక్షితుడు ఎవరైతే ఉంటాడో, దీక్షితుడు అంటే దీక్ష తీసుకున్నవాడు అనమాట, గురువు దగ్గర నేను ఈ పని చేస్తానని ఒప్పుకొని ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకుని ఆ పని చేసేవాడు, దానికి తగ్గట్టు సాధన చేసుకునేవాడు, దానికి తగ్గ లైఫ్ స్టైల్ యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్ అన్నీ కూడా మలుచుకునేవాడు. అలాంటి వాడు నేర్చుకోవాల్సిన దాంట్లో ఏంటంటే ఒక చొక్క పెట్టారనుకోండి, ఆ చొక్క అంటే ఏమిటో వాళ్ళు తెలియాలి, ఊరికే చొక్కను వదిలేయకూడదు. ఒక ట్రయాంగిల్ గీసి వదిలేశారు, ఒక ట్రయాంగిల్ ఏదో స్కూల్లో చదువుకుంటున్న పాఠాల్లో వచ్చిన ట్రయాంగిల్ అనుకోకూడదు. ట్రయాంగిల్ చూడంగానే వాడికి ఎన్ని గుర్తు రావాలంటే ఎక్కడెక్కడ సృష్టిలో మూడు 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 ఉన్నాయి అన్ని గుర్తురావాలి. పూర్వం పద్యాలు ఉండేవి, ఎలాంటి పద్యాలు అంటే పాల సముద్రము తెలుపు శంఖము తెలుపు, ఇలాగ తెలుపు మీద ఒక పద్యం ఉండేది, నలుపు మీద ఒక పద్యం ఉండేది, నీలం మీద ఒక పద్యం ఉండేది. అంటే మనం నలుపు అనేది చూడంగానే మనకి ఏదేం గుర్తురావాలి, మామూలుగా అయితే ఏ అన్ని రంగుల్ని లాగేసుకుంటుంది, ఇంకా ఏ రంగుని మళ్ళీ బయటికి వెదగలరు అది ఒకటి గుర్తుకుంటుంది. నలుపు మంచిది కాదు, నలుపు శుభశకునం కాదు, ఎవరైనా దాని ఏమంటారు బాధ వ్యక్తం చేసేటప్పుడు నల్ల బట్టలు వేసుకుంటారు, లేకపోతే నల్ల ట్రిబ్బర్ పెట్టుకుంటారు, ఇలాంటివి ఏవో సోషల్ కస్టమ్స్ ప్రకారం కొన్ని గుర్తుకొస్తాయి. అదే ఆధ్యాత్మికమైన వాడు కనుక నలుపు చూస్తే ఏం గుర్తురావాలి, వాడికి ఏం గుర్తురావాలి అది గుర్తురావాలి, అలాంటి ట్రైనింగ్ ఉంటుంది. అందుకని ఆవిడ ఏం చెప్తుందంటే ఒక అక్షర సముదాయం మంత్రం కానీ లేదా ఒక సెంటెన్స్ కానీ చదువుతున్నప్పుడు దాంట్లో ఇప్పుడు గాయత్రి మంత్రంలో గురువు గారు ఏం చేశారు 24 అక్షరాలకి విస్తృతంగా వ్యాఖ్యానం ఇచ్చారు. ఆ అక్షరం యొక్క ఒక్కొక్క అక్షరాన్ని గురించి అంత తెలుసుకుని తీరాలి అదే చెప్తుంది బ్లావెట్స్కి. కానీ నువ్వు ఏదన్నా ఒక ఇలాంటి ఫార్ములా కనుక చూస్తుంటే దాంట్లో ఉన్న ప్రతి అక్షరం గురించి తెలియాలి అంటే చెప్పింది ఎంత క్లియర్గా ఇక్కడ గురువు గారు ఇంప్లిమెంట్ చేశారో చూడండి. అలాగే చైనీస్ లేదా జపనీస్ భాష ఎలా ఉంటుందంటే బొమ్మల్లా ఉంటుంది, అది చూడంగానే దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం గుర్తురావాలి. అలాంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయం మొత్తం మనకు తెలియాలంటే యహ అనగానే మనకేం గుర్తురావాలి, సవితా దేవత గుర్తురావాలి, విశుద్ధమైన ప్రత్యక్ష ఆత్మస్వరూపం, ప్రత్యక్షమైన ఆత్మస్వరూపం. ఇక్కడ ప్రత్యక్షము అప్రత్యక్షము రెండు ఉంటాయంటే వ్యక్తమైనది వ్యక్తం కానిది. మన సూర్య భగవానుడు రోజు కనిపిస్తుంటాడు ప్రత్యక్ష పరమాత్మ యహ, అతడు యహ అంటే ఏదైతే సూర్యుల్లో ఉందో, ఏదైతే అంటే మళ్ళీ అక్కడ తత్ అని వస్తుంది. సో ఏదైతే తత్ అని చెప్పబడుతుందో, ఏదైతే సవిత ఉందో, ఏదైతే అర్ఘతేజస్సు ఉందో అది నాలోకి అవతరించుగాక అని మనం అంటాం. అందుకని యహ అని మనకి ఎక్కడెక్కడ మిగతా సందర్భాల్లో వచ్చిన పరమాత్మ గురించి చెప్తున్నాడు అని తెలుసుకోవాలి. యహ అంటే పురుషుడు మళ్ళీ క్షరపురుషుడు అంటే దేహం నశించేదని కూడా అనకూడదు, మార్పు చెందేది, మార్పు చెందుతుంది శరీరం. చిన్నప్పుడున్న శరీరం మధ్య వయసులో ఉండదు, మధ్యలో వయసులో ఉండదు, ఇంకా 60-65 ఉండదు, 65-100 ఇయర్స్ ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఎవ్రీ 7 డేస్కి ఒకసారి మారిపోతుంటాయి అణువులన్నీ కూడా, మనకు తెలిసినా తెలియకపోయినా. సో నెక్స్ట్ మారిపోతుంది ఎలాగో. అందుకని ఏ పురుషుడు అయితే ఉన్నాడు ఆ పురుషుడు క్షరపురుషుడు అంటే మార్పు చెందేవాడు, అక్షర పురుషుడు మార్పు లేని వాడు, జీవుడు జీవుల్లో మార్పే ఉండదు, భగవంతుడు అంశం అలాగే ఉంటుంది. నెక్స్ట్ పరమ పురుషుడు పురుషోత్తముడు లేదు. అలాగే అంతరాత్మలో సుఖవంతుడు, తనలో తాను ఎప్పుడూ ఆనందంగానే సుఖంగానే ఉంటాడు. అలాంటి వాడు జ్ఞానవంతుడు, అటువంటి బ్రహ్మభూతుడైన యోగి బ్రహ్మసుఖాన్ని పొందుతాడు. అంటే ఈ పరమాత్మ యహ అంటే పరమాత్మ, ఆ పరమాత్మ మన అంతఃకరణాల్లో నిత్యము నివసించుగాక అని మనం అనుకోవాలి. గాయత్రి మంత్రం ద్వారా మనం చక్కటి బుద్ధిని, గ్రహించే బుద్ధిని అడుగుతూ, మా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించమని అడుగుతూ, పరమాత్మ యొక్క సవిత యొక్క శ్రేష్టమైన వరేణ్యమైన భర్గ తేజస్సు ఏదైతే ఉంది బ్రహ్మతేజస్సు, ఆ బ్రహ్మతేజస్సుని మేము ధారణ చేసుకుంటాం. దాన్ని మన అంతఃకరణలో నివసించాలి. ఎప్పుడు ఆయన పరమాత్మ బ్రహ్మవర్చస్సుతో మా అంతఃకరణలో నివసించాలి. అంతఃకరణ అంటే ఏంటి? నాలుగు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవన్నీ కూడా పరమాత్మ వెలుగుతూ నిండా అంటే నాలుగు గదులు ఉన్నాయనుకోండి, నాలుగు గదుల్లో కూడా లైట్ వెలుగుతూ ఉండాలన్నమాట. అంటే కానీ ఒక గదిలో వేసి ఒక గది ఆపేసాను అక్కడ. ఇవన్నీ యహ ఎంతసేపు చెప్పుకున్న యహ అనేది పరమాత్మ గురించి ఎంత చెప్పగలం అంటే, ఈ చర్చ మొదట్లోనే చెప్పారు గురువు గారు పరమాత్మ గురించి ఎంత చెప్తామంటే, ఆయన అనంతుడు, అనంతుడి గురించి చెప్పాలంటే అనంతంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనం మనకు టైం అన్నీ ఉంటాయి కాబట్టి కొత్త చెప్పుకోగలం, అంత పూర్తిగా ఎవరు వర్ణించలేదు. ఆయన ఆరాధన చేయటం వల్ల, ఆయన్ని మనలో ధారణ చేసుకోవడం వల్ల, అదొక నౌకగా, ఎలాగైతే ఒక మనం సముద్రం దాటాలంటే పడవ ఉండాలి లేకపోతే షిప్ ఉండాలి, అలాగే ఈ జీవన సాగరం ఏదైతే ఉందో సంసార సాగరం, దాన్ని దాటాలంటే భగవంతుడి యొక్క ఈ బ్రహ్మవర్చస్సుని మనలో ధారణ చేసుకుని, మన అంతఃకరణ చతుష్టయం అంతా బ్రహ్మవర్చస్సుతో నిండి అది ఒక నౌకగా మనల్ని తరింపు చేస్తుంది, జీవన సముద్రాన్ని దాటాలి మనం అనేది ఈ యహ అనే పదం యొక్క భావం. కాబట్టి మనం ఈ యహ శబ్దం గురించి ఇంకొక మాట చెప్పుకొని నెక్స్ట్ దానిలో వెళ్ళిపోదాం. అదేంటంటే గాయత్రి మంత్రంలో అసలు ఏం కోరుతున్నామంటే సద్బుద్ధిని కోరుతున్నాం. ఇప్పుడు ఎలాగైతే హంసవాహిని గాయత్రి క్షీరము నీరము అంటే పాలు నీళ్లు అన్ని వేరు చేసేయగలదు, పాలను తాగి నీళ్లను వదిలేస్తుంది, అలాగే మంచిని గ్రహించి చెడును వదిలేయటం అనే హంసతత్వం మనకు రావాలి. ఆ హంసతత్వాన్ని మనం అడుగుతూ ఉన్నాం అనమాట, మంచిని గ్రహించడము చెడును వదిలేయటం. మనలో చెడును వదిలేయాలి, అన్ని చుట్టుపక్కల ఉన్న చోట్ల నుంచి మంచిని గ్రహించాలి. అలాగే మనం ఇంకా ఏం చేయాలంటే మన హృదయంలో అన్ని రకాల పవిత్ర శక్తుల్ని ధారణ చేయాలి. ఏదో ఒకటి కాదు, ఎన్ని శక్తులు పరమాత్మ యొక్క శక్తులన్నీ కూడా ఎలా వర్ణించబడ్డాయంటే, అందుకని రామాయణం చదవాలి, మొట్టమొదటిలోనే ఉంటుంది రాముడి యొక్క లక్షణాలన్నీ. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు ఎవరైనా భూమి మీద ఉన్నాడా అని అడిగితే అప్పుడు నారదుడు చెప్తాడు ఉన్నాడు ఆయన పేరు శ్రీరాముడు, అప్పుడు ఈ కథంతా మొదలవుతుంది. ఆ లక్షణాలు ఏం చెప్పారు అవన్నీ మనం ధారణ చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం మనకు వీటిల్లో బాగా గైడ్ చేస్తూ మేడం బ్లావెట్స్కి ఇచ్చారు ద గోల్డెన్ స్టేస్ అని, సువర్ణ సోపానాలు. ఈ బ్రహ్మ విద్య అనే ఆలయాన్ని చేరుకోవడానికి ఈ చెప్పబడినవన్నీ సువర్ణ సోపానాలు. ఈ మెట్లు ఎక్కి, బంగారు మెట్లు ఎక్కి అందరూ భగవంతుని ఆలయాన్ని చేరుకోవచ్చు అని అవి మనం అలవాటు చేసుకోవాలి. ఓపెన్ మైండ్, క్లీన్ లైఫ్, ఇలాగ వరుసగా ఉంటాయి. మన కిషోరు మీ చేత చేయిస్తూ ఉంటాడు అనుకుంటాయి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఆ పరమాత్మని మన అంతఃకరణలో నివసించమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు వీటిలో దీపం పెట్టుకుంటే అన్ని ఎలా బాగా కనిపిస్తే, అలాగే మనలో ఆ పరమాత్మ అనే వెలుగుని మనం ధారణ చేస్తే మన లోపాలు ఏంటో మనకే తెలుస్తాయి. ఫస్ట్ ఎవరు చెప్పట్లేదు, ఆ లోపాల నుంచి బయటపడే ప్రయత్నంలో మనం బయటపడటం, ప్లస్ భగవంతుడి అన్ని శక్తుల్ని మనం ధారణ చేస్తాం అనేది జరుగుతుంది. అన్ని శక్తులు అనేసరికి ఇప్పుడు అనుగ్రహమాల మంత్రం యొక్క ఇంపార్టెన్స్ దీంట్లో తెలుస్తుంది. అనుగ్రహమాల మంత్రం ఇంపార్టెన్స్ ఏంటి? మాస్టర్ చెప్పారు, మీరు బాగా వినే ఉంటారు, పర్సనల్ గా కూర్చోబెట్టి చెప్పారు. ఇక్కడ మనకు గాయత్రి మంత్రంలోనే దానికి కూడా మనకు క్లియర్ కట్ డెఫినేషన్ ఉంది. అనుగ్రహమాల మంత్రం గాయత్రి మంత్రంలో ఉందా? గాయత్రి మంత్రంలో ఏముందో దాన్ని బయటికి తీసి మనకు కొత్త యుగాన్ని నిర్మించడానికి, నూతన యుగ నిర్మాణానికి, ఈ నూతన యుగ నిర్మాణం ఏంటో కూడా చెప్పుకున్నాం. ఏ రకాల శక్తులు మనం ధారణ చేయాలో వాటిలన్నింటినీ ధారణ చేయడానికి వీలుగా అనుగ్రహమాల మంత్రం ఇవ్వబడిందని మనం ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ధీమహి గాయత్రి మంత్రంలో ధీమహి ఉంది. ఈ ధీమహిలో మనకు ఏమొస్తుందంటే ధ్యానము, ధారణ. ఏం ధారణ చేస్తాం మనం? ధీమహి సర్వవిధం శుచిమేవ శక్తి చేయ. ఈ మనమందరం కూడా హృదయాల్లో అన్ని రకాల పవిత్ర శక్తులను ధారణ చేయాలని చెప్తాం ధీమహి అనే శక్తి. సో ఇక్కడ మనం మొట్టమొదట ఏం చేసామంటే గాయత్రి మంత్రం ద్వారా మనం ఏం కోరుతున్నామో చాలా చాలా క్లియర్గా ఇచ్చారు గురుదేవుడు. సద్బుద్ధిని ప్రసాదించు, మా బుద్ధిని సన్మార్గము మీకు ప్రసాదించు. మేము పరమాత్మ యొక్క అనంతమైన ఆ బ్రహ్మవర్చస్సుని ధారణ చేసుకుని పాపాల నుండి విముక్తమయ్యి మా బుద్ధిని సన్మార్గమే ప్రేరేపించమని కోరుతున్నాము. నీ బ్రహ్మవర్చస్సుని ప్రసాదించమని, నీ ఆశీర్వచన బలం వల్ల నీ నాయకత్వం యొక్క అండలో మేము నడుస్తాము. ఇది మనం అడుగుతున్నాం. అడుగుతున్నప్పుడు దాంట్లో ఒక పార్ట్ పూర్తయింది. ఈ ధీమహి దగ్గరకు వచ్చేప్పటికీ సర్వశక్తుల్ని మనం ధారణ చేయాలన్న చోట ఈ సర్వశక్తులకి నయమే లలితా పరాభట్టాధిక అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞని పూర్తిగా అన్ని తలాల్లోనూ ఎగ్జిక్యూట్ చేసే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాంటిది అనమాట. పరమాత్మకి ఆవిడికి తేడా లేదు. ఒక రూపాయి నాణ్యం పట్టుకున్నాం అనుకోండి పిల్ల, అటు ఒకటి ఉంటుంది, అటు మూడు సింహాలు ఉంటాయి, ఇటు రూపాయి ఒక నెంబర్ వేసుకుంటుంది, బొమ్మ బొర్సు అంటాం. అలా బొమ్మ బొర్సు రెండు ఉంటాయి. అలాగే ఇక్కడ పురుషుడు ప్రకృతి రెండు ఉంటాయి. ఆ ప్రకృతికి ఏదైతే గుర్తుందో ఆ ప్రకృతి యొక్క గుర్తుగా మనం షోడశిని తెలుసుకోవాలి. ఈ ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే అమ్మవారి నుంచి వస్తాయి. అమ్మవారి నుంచి రాని శక్తులు అయ్యవారు అంటే భగవంతుడు అలా నిశ్చలంగా ఉంటాడు. ఆయన సంకల్పం మాత్రమే చేస్తాడు, కొన్నన్నీ కూడా అమ్మవారు చేస్తాడు. సో భగవంతుడి ప్రణాళిక తెలుసుకోవటం అనేది గాయత్రి మంత్రం ద్వారా తెలిస్తే ఆ భగవంతుడి ప్రణాళికను మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి కొంత మనకు నాలెడ్జ్ కావాలి. ఎలా చేయాలని, పనులు ఎలా చేయాలని తెలియాలి. ఇవన్నీ జ్ఞానం ఎవరిస్తారంటే అమ్మవారు ఇస్తారు. మొదట ఏమొస్తుంది గాయత్రి మంత్రం ద్వారా? మనకు డివైన్ ప్లాన్ ఏంటో తెలుస్తుంది. మన బుద్ధి సన్మార్గం వైపు వెళ్లే కొద్దీ సత్ భగవంతుడి యొక్క లక్షణాలు చెప్తూ సత్ చిత్ ఆనందం, ఈ సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడి వైపు మన బుద్ధి వెళ్ళాలి. అలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే భగవంతుడి సంకల్పం ఏంటో మనకు తెలుస్తుంది. ఆ సంకల్పం తెలియటం తెలుసుకుని ఊరికేనే కూర్చోవడం ఉపయోగం లేదు. కాబట్టి ఏం చేయాలి నెక్స్ట్? ఆ సంకల్పాన్ని ఎలా నెరవేర్చిందో భగవంతుడి సంకల్పాన్ని జగజ్జనని, అలాగే మనం కూడా పరమాత్మ యొక్క సంకల్పాన్ని తెలుసుకుని, పరమాత్మ గురువు ఒకటే, గురువు వేరు మళ్ళీ పరమాత్మ వేరు అనుకోకూడదు. గురు బ్రహ్మ, పరమాత్మగా గురువుని ధ్యానించాలి. ఎప్పుడు మామూలుగా మనకు తెలిసిన మాస్టర్ అనకూడదు. మనకు తెలిసిన మాస్టర్ కరెక్టే, కానీ మనకు తెలియని మాస్టర్ పరమాత్మ. పరమాత్మ అయిన నా గురుదేవుడు శ్రీరామకృష్ణులకి నమస్కారం అని అనుకుంటూ ఉండాలి. ప్రతిసారి అనుకోవటంలో తప్పులేదు, కానీ గురువు నామాన్ని ప్రచారం చేయటం కంటే గురువు చెప్తున్న జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళు అడిగితే చెప్పాలి మీ గురువు గారు ఎవరంటే. అది దృష్టిలో పెట్టుకుందాం. ఇక్కడ అనుగ్రహమాల మంత్రంలో మనం ఎప్పుడైతే షోడశి కూడా గాయత్రి మంత్రంతో అనుసంధానం చేయబడింది, అప్పుడు మనకు అమ్మవారి యొక్క ఎగ్జిక్యూటివ్ శక్తి ఏదైతే ఉందంటే క్రియాశక్తి. అందుకే జగజ్జన మహావేశ్వరి దేవి ఇది భూమి మీద ఉన్నట్టు ఆకుపచ్చ రంగులో ఉన్నట్టు చెప్తారు మాస్టర్. ఆకుపచ్చ రంగు ఎప్పుడు కూడా క్రియాశక్తి గుర్తు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ మూడు మనకు పరమాత్మ యొక్క లక్షణాలుగా భూమి మీద ప్రసరిస్తాయి. మనం ఇంకో రోజు మాట్లాడుకుంటున్నప్పుడు ఫిలాసఫికల్ లాడ్జ్ వాళ్ళు వీటి గురించి చాలా బాగా చాలా క్లియర్ చేస్తారు. ఆత్మబుద్ధి మనస్సే మనలో కూడా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఈ మూడు మనలో ఆత్మగా బుద్ధిగా, ఇచ్ఛాశక్తి ఆత్మగా, జ్ఞానశక్తి బుద్ధిగా, క్రియాశక్తి మనస్సుగా ఏర్పడుతుంది మనిషిలో. అదేమో విశ్వం అంతటికి ఉంటుంది, ఇది ఒక చిన్న అలాగా ఏర్పడిన దాంట్లో ఏదే మనం ఈ శక్తులన్నింటినీ ధారణ చేస్తాం. జీవుడు ఆ శక్తులన్నింటినీ ధారణ చేసుకోవాలి. చేసుకుంటే ఆ ఆత్మబుద్ధి మనస్సు అనే ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాడ్లో మనస్సులో ధారణ చేసుకుంటాను అండి. అందుకని అనుగ్రహమాల మంత్రం ఎవరు సృష్టించారు అనక్కర్లేదు, ఎందుకంటే గాయత్రిలో అంతర్లీనంగా ఉంది. దాన్ని మాస్టర్ బయటికి తీశారు. ఈ రకంగా మనం యహ అంటే ఎవరైతే పరమాత్మ ఉన్నాడో అతను మా అంతరంలో నివసించుగాక అనుకున్నాం. యో నహ యహ నహ కలిపితే యో నహ. ఇప్పుడు నహ అనే దానికి చెప్పుకుంటాం. అదేంటంటే నహ అంటే ఒక్కళ్ళు కాదు, నేను కాదు, అందరము, మా అందరము, మేమందరము, మా అందరి యొక్క బుద్ధులు సన్మార్గం వైపు ప్రేరేపించబడి చేస్తాం. మనం ఎప్పుడైతే ఈ సృష్టి మొత్తంలో ఒక భాగం అనుకుంటాం అప్పుడు అహంకారం పోతుంది. అహంకారం ఉన్నంతకాలం మనకు ఆత్మజ్ఞానం రాదు. సో గాయత్రి మంత్రంలో ఒక యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్ ఉంది, హౌ టు లివ్, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఉంది. ఎలాగుంది, నువ్వు అందరిలో ఒకటివి ఎంత తప్ప నీ భిన్నం కాదు అనే జ్ఞానం పెట్టుకుని మనసులో నువ్వు జీవించడం చెయ్యాలి అని ఒక సందేశం ఉంది, ఒక ఆదేశం ఉంది, ఒక సూచన ఉన్నది. మనం గాయత్రి చేస్తామండి, మీరు అందరికంటే భిన్నం అనకూడదు. అందరికంటే భిన్నం అనుకుంటే ఇంకా గాయత్రి ఏముంది, చేసినట్టు టేప్ రికార్డర్లో గాయత్రి మంత్రం వస్తుంది అనుకోండి, టేప్ రికార్డర్కి మోక్షం వస్తుందా? రాదు. ఎందుకంటే దానికి ఏ రకమైన కాన్షియస్నెస్ తోటి అనదు. కానీ దాని అణువులకి మటుకు నెక్స్ట్ డెఫినెట్గా ప్రమోషన్ వస్తుంది. నెక్స్ట్ ఈ అణువులు నెక్స్ట్ ఏమవుతాయి, త్రీ ఎలిమెంటల్స్ స్టేజ్ దాటి, యాటమ్ స్టేజ్ దాటి వృక్ష స్థితికి వెళ్తాయి, అంటే ప్లాంట్ కింగ్డమ్లోకి వెళ్తాయి. సో ఈ అణువులు ఇప్పుడు ఏదైతే గాయత్రి మంత్రం చెప్తున్నాయో, అనుగ్రహమాల మంత్రం చెప్తున్నాయో, నాటికి ఉపయోగపడుతున్నాయో, కొన్ని అణువులు ఉపయోగపడతాయి, ల్యాప్టాప్ లేకపోతే వాట్సాప్లో ఈ రకరకాలుగా మనం చేస్తున్న వాటికి ఆ అణువులు సహకరిస్తున్నాయి కాబట్టి వాటిల్లో ఈ తరంగాలు నిండి అవి నెక్స్ట్ వృక్ష జాతిలో మంచి వాటిల్లోకి వెళ్తాయి. అక్కడ వాటికి పూసే పూలు, వాటికి కాసే పళ్ళు ఇలాంటివి తీసుకెళ్లి మనం దేవుడికి నైవేద్యం పెట్టడం వల్ల వాటి నెక్స్ట్ బర్త్లో మంచి తొందరగా మనిషిలోకి వెళ్ళగలిగిన జంతు జన్మ వస్తుంది. వాటి నుంచి వచ్చే పాలు, వాటి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్ని మనం దేవుడికి నైవేద్యం లేకపోతే ప్రజలందరికీ సేవ చేయడానికి వాటిని ఉపయోగించడం వల్ల నెక్స్ట్ అవి మానవ శరీరం ధరిస్తాయి. ఈ రకంగా మానవ శరీరం వైపు వెళ్ళటం అనే సృష్టి పరిణామ క్రమంలో మనం అహంకారం ఉంటే ఎక్కడ అహంకారం ఉంటే అక్కడ దెబ్బ కొడుతుంది. ఈ అహంకారం ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే ఈ దేవత్వము అనేది అహంకరించిన కథలు ఎన్నో ఉన్నాయి మనకు పురాణాల్లో. ఎక్కడెక్కడ అహంకారం వచ్చిందో అక్కడక్కడల్లా ఒక గట్టి దెబ్బ కొట్టేది ప్రభుత్వం. అలాగే మనం గాయత్రి మంత్రం చేస్తూ నేను అందరికంటే సెపరేట్, మేము గాయత్రి చేస్తాం, మేము చేయరు అనకూడదు. మనం గాయత్రి చేసేవాడు ఎలా ఉండాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ద వెరీ ఫస్ట్ శబ్దం, ద మొట్టమొదటి శబ్దం ఏంటంటే తత్. తత్ అనేది ఏం చెప్తుంది, సృష్టిలో నువ్వు ఏది చూస్తున్నావు అదంతా భగవంతుడు, నువ్వు ఏది కనబడుతుందో అదంతా భగవంతుడే, నీకేది కనబడుతుంది అన్న, నువ్వు ఏది వింటున్నావు అదంతా భగవంతుడే. కాబట్టి ఇంక వేరే వాళ్ళు ఇంకోటి చేస్తున్నారనుకోండి, అది కూడా భగవంతుడేని మనకు ఎందుకు గుర్తుంటుంది అంటే మనం ఇంకా దాన్ని గుర్తు పట్టుకోవట్లేదు. మర్చిపోయినాం, మర్చిపోకూడదు, బాగా గుర్తుంచుకోవాలి. ఎవరు ఏది చేసినా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చేది, ఎవరు దండం ఎవరికి పెట్టిన అవన్నీ భగవంతుడికే చెంది. తెలిసినా తెలియకపోయినా అందరూ నన్నే కొలుస్తారు అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. ఏ రకరకాల పద్ధతుల ద్వారా రకరకాల వాళ్ళని పూజ చేస్తారు, ఏ రకంగా పూజ చేసినా అవన్నీ నాకు పూజ చేసినట్టే అని చాలా క్లియర్గా చెప్తాడు కృష్ణుడు. అందుకని మనం ఆ భగవద్గీత వాక్యం ఏదైతే ఉందో అది అలాగే మనకు ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటే ఉంటుంది, ఇదంతా మొత్తం భగవంతుడే అని. అలాంటి ఆ భగవత్ తత్వాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు, గుర్తుండదు ఇది, డెఫినెట్గా మర్చిపోతాం. ఈ శరీరం రూపంలో భగవంతుడు ఉన్నాడని గుర్తుండాలి. సీతారాం అనేవాడు మాట్లాడుతున్నాడు అనుకుంటే అతనికి ఒక శరీరం ఉంటే ఈ శరీరం భగవంతుడు రూపము అని ఎవరికి గుర్తుండాలి? తనకే గుర్తుండాలి. అలాగే మనం అంత చిన్న అంత దగ్గర నుంచి మొదలెట్టాలి. అలాగే అన్ని రూపాలని భగవంతుడు రూపాలుగా మాటి మాటికి గుర్తు తెచ్చుకోవాలి. దాంతోపాటు ఇంకేం గుర్తు తెచ్చుకోవాలి? ఆ రూపాల్లోంచి వ్యక్తమవుతున్న భావాలన్నీ కూడా భగవంతుడే అని గుర్తు తెచ్చుకోవాలి. సపోజ్ వాడు వచ్చి కోపంగా మాట్లాడుతున్నాడు, వాడు భగవంతుడి రూపమని గుర్తుండాలి. వాడు మాట్లాడే మాటల్లో ఉన్న భావం కోపంతో మాట్లాడుతున్నాడా, ప్రేమతో మాట్లాడుతున్నాడా, ద్వేషంతోనా, లేకపోతే మన మీద కసిగట్టి కక్ష కట్టి ఏదన్నా సాధించాలని మాట్లాడుతున్నాడా, ఇవన్నీ కూడా భగవంతుడు అని గుర్తుండాలి. అలాగా గుర్తుండగా మనం మూడో స్టేజ్కి వెళ్తాం. అప్పుడు కానీ అంతర్యామి సాధన, అందరూ నాలో ఉన్నారు, మీరు అందరిలో ఉన్నారు అనే సాధన అప్పటికి కానీ అందుకోలేము. కాబట్టి ద వెరీ ఫస్ట్ సాధన ఏంటంటే అందరూ భగవంతుడి రూపాలు, అన్ని అందరూ కాదు, అది ప్రాణం ఉన్నా అంటే జడము అంటే కదలకుండా ఉన్నా కదులుతూ ఉన్నా అంతా కూడా భగవంతుడని గుర్తుండాలి. ఈ మానవుడు ఒక సామాజిక జీవి, సోషల్ ఎనిమల్, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్. ఇక్కడ సోషల్ ఎనిమల్ అంటే మళ్ళీ నిజంగా అది కరెక్ట్. కాబట్టి గాయత్రి మంత్రం చేస్తూ ఆ సోషల్ ఎనిమల్ స్థాయి నుంచి ఎక్కడికి ఎదగాలంటే ప్రపంచం అంతా తన కుటుంబంగా భావించేంతగా ఎదగాలి. మన చేతనత్వం అంత విస్తృతి చెందాలి. సాధన చేసుకునే కొద్దీ మనలో మిగతా బాడీస్ అన్ని బాగా డెవలప్ అయ్యి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ బాధ జరుగుతుందో మనకు తెలియటం మొదలవుతుంది. అది ఇంత బాధ ఉంది ఎలా తీసేయాలి అనే ఆలోచన వస్తుంది. అలాంటి వచ్చినప్పుడే గురువు గారు కోరుకున్నట్టుగా మనం గాయత్రి చేసినట్టు ఈ విస్తృత భావన ఏదైతే ఉందో ఆ విస్తృతమైన భావన వచ్చినప్పుడే మానవ జీవితానికి ఒక గౌరవం. ఎప్పుడైతే వసుధైక కుటుంబకం అనే భావన ఉంటుందో, వసుధంతా ఒకే కుటుంబం అన్న భావన ఉంటుందో, వాడి జీవితం గాయత్రి మంత్రం చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. అలా కాలేదనుకోండి, మనకు అహంకారం ఉందని, ఇంకా మనం టైం పడుతుందని, ఎవరికి వాళ్ళకి ఒక కులమానం ఉంది అనమాట, ఎవరి దగ్గర వాళ్ళకి ఇంకా అహంకరిస్తున్నాం మనం అంటే మనం ఇంకా దగ్గరికి వెళ్ళలేదని పక్కవాళ్ళు చెప్పక్కర్లేదు, గురువు వచ్చి చెప్పక్కర్లేదు, మనకు మనమే తెలుస్తుంది. సో ఎవరికి ఎంత అహంకారం ఉంటుందో అతడు ఆత్మజ్ఞానం అనే దానికి అంత దూరంగా ఉంటాడు. సో అహంకరించకూడదు అంటే మరి ఎలాగే అంటే ఒక పని చేస్తుంటే మంచి పని అనుకుందాం, ఈ మంచి పని నా ద్వారా జరుగుతుంది, ఈ మంచి పని చేసే అవకాశం నాకు ఇచ్చాడు భగవంతుడు అనుకోవాలి, లేకపోతే ఈ మంచి పని చేసే అవకాశం నాకు గురువు ఇచ్చాడు అనుకోవాలి. అసలు విషయం ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభులు చెప్తారు ఒక యోగదేశము యోగకాలము. యోగదేశం అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఆ పని జరగాలి, యోగకాలం అంటే ఒక పర్టికులర్ టైంలో జరగాలి. సో ఆ ఒక సంఘటన జరిగే కాలము, ఒక సంఘటన ఏ ప్రదేశంలో జరగాలి ఆ ప్రదేశము, ఈ రెండు కూడా నిర్ణయించబడి ఉంటాయి. ఆ సమయంలో ఎవరుంటారో వాళ్ళ ద్వారా జరిగిపోతుంది. మాస్టర్ దీన్ని చాలా ఎక్కువగా ఫాలో అవుతారు, ఆల్మోస్ట్ పూర్తిగా ఫాలో అవుతారు. సపోజ్ ఒకవాళ్ళు అనారోగ్యంతో వచ్చారనుకోండి, వాడికి తగ్గే టైం వచ్చింది అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాడు అలాంటి వాడు, కాబట్టి కిషోర్ గారు మీరు మంచిగా ఇస్తారట మందులు, నేను మీ దగ్గర మందు తీసుకుంటాను అని అడుగుతాడు. కిషోర్ మందు ఇస్తాడు, వాడికి తగ్గిపోతుంది. అక్కడ అసలు దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నదేంటి, వాడికి తగ్గే సమయం వచ్చింది, యోగ కాలం వచ్చింది, అలాగే తగ్గే ప్రదేశం కూడా వచ్చింది, అది హైదరాబాద్లోనే తగ్గారు. కాబట్టి కిషోర్ హైదరాబాద్లో ఉన్నాడు, ఈయన కూడా వెతుక్కుంటూ యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్ వచ్చాడు, అడిగాడు, మంద వేసినప్పుడు తగ్గిపోయి. అక్కడ యోగ కాలము యోగ దేశం అని చెప్పబడేది ఏంటంటే మన పనులన్నీ కూడా ఒక దేశము ఒక కాలము అనే వాటిల్లో రెండిటి మధ్యన జరుగుతుంది. ఎలాగైతే నది ప్రవహిస్తుంటే ఇటో గట్టు ఉంటుంది అటో గట్టు ఉంటుంది, రెండు గట్ల మధ్యలో నది వెళ్తుంది, అలాగా పని అనేది జరుగుతున్నప్పుడు యోగ దేశము యోగ కాలం అంటే దేశము కాలం, పని అయ్యే సమయం, పని అయ్యే ప్రదేశం, ఈ రెండు ముందరే నిర్ణయించబడతాయి. సో ఆ రకంగా మనం ఈ మంచి పని ఏదైతే ఉందో తెలుసుకునే భాగ్యం నాకు ఇచ్చారు అని సంతోషంతో ఈ పని చేయాలి. చాలా కష్టమండి గురువు పనులు అనకూడదు, కష్టం ఏంటి, కష్టం లేదేం లేదు. అలా చేస్తేనే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అలాంటి పనులు చేస్తూ తమ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఆ తర్వాత జన్మలో థియోసాఫికల్ సొసైటీలో గురువులుగా ఎలా వచ్చారు, మేడం బ్లావెట్స్కి, తర్వాత నిబిసెంట్, లడ్ బీటర్, అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ ఎలా వచ్చారో మనకు మ్యాన్ వెన్స్ వేర్ అండ్ ఆ పుస్తకంలో వస్తుంది. అలాగా మాస్టర్ ఆ కథ చాలా ఎక్కువసార్లు చెప్తారు. ఇప్పుడు చంపేయబోతుంటే మార్స్ అంటే ఇప్పుడు మాస్టర్ మౌర్యా ఆయన్ని వెనక నుంచి వచ్చి వీపు మీద గుచ్చే కత్తితో పొడిచి చంపేయబోతుంటే ఈ అనిబీసెంట్ వచ్చి అడ్డుపడుతుంది. అనిబీసెంట్ వచ్చి అడ్డుపడితే ఆ కథ అప్పుడు ఆవిడ పేరు అనిబీసెంట్ కాదు, అందరు పేరేదు, గుచ్చుకుంటుంది ఆ కత్తి, అలా చూస్తూ చచ్చిపోతుంది. ఆ తర్వాత ఆ త్యాగానికి గుర్తుగా ఆవిడికి ఉత్తమ జన్మ ఇవ్వబడుతుంది. ఈ రకంగా అహంకారం కాకుండా ఆ సమయంలో మనం అక్కడ ఉన్నాం కాబట్టి ఏం చేయగలం అది చేయాలి, అది కర్తవ్యం. అంటే గాయత్రి మంత్రం చేయడం వల్ల మనం ఏం కోరుకుంటామంటే గాయత్రి మంత్రంలో అంత ప్రేరణ ప్రసాదించు. గాయత్రి మంత్రం చేయడం వల్ల రకరకాల తపస్సులు ఉన్నాయి. గురువుగారు ఇచ్చింది 12 రకాల తపస్సులు, అలాగే రివా ప్రిన్సిపల్, అలాగే సమజ్దారి, ఇమాన్దారి, బహాదురి, వఫాదారి, ఇలాగా 4 రకాల మనస్థితులు. ఇవన్నీ కూడా ఎందుకు అని ప్రశ్న వేసుకుంటే సత్సంగం, స్వాధ్యాయం, యజ్ఞం, ఇవన్నీ కూడా ఒకే ఒక దానికి ఏంటంటే సేవ అంటే ఎన్నిసార్లు చేసినాడు సేవ, భగవద్ అనుశాసనం ప్రకారం సేవ. అంతేగాని ఏదో ఒకటి వచ్చి మనకు నచ్చింది అందరికీ బట్టలు కలెక్ట్ చేసి బట్టలు పంచిపెట్టడం, అన్నం వండేసి అన్నదానం చేసేయడం, పుస్తకాలు కలెక్ట్ చేసి పుస్తకాలు పంచిపెట్టేయడం, ఇవన్నీ కూడా సేవలే. కానీ మరి గురువుగారు అవి చేశారా, చేసిన సేవా కార్యక్రమాలు డిఫరెంట్గా. అవి ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాయంటే భగవంతుని అనుశాసనం, ఆయన ఆజ్ఞ ప్రకారం వచ్చాయి. సో గాయత్రి మంత్రం చేస్తూ మనం భగవద్ ఆజ్ఞ తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ భగవత్ శాసనంలో నేను ఎలాగ నడవాలి, భగవంతుడి ప్రణాళికలో నేను ఎలాగ నడవాలి అనే దాన్ని గుర్తుపెట్టుకుని మనం చేయాలి మన సాధనంతా. అలా చేస్తూ ఈ ప్రపంచం అంతా నాణ్య భావించటం అనేది మొదలుపెట్టినప్పుడు మనం మెల్లిగా మనలో ఉన్న పంచకోశాలు పవిత్రమవుతాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశాన్ని మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఈ మూడు కింద మూడు పవిత్రమైతే ఆటోమేటిక్గా విజ్ఞానమయ కోశం బాగుంటుంది. ఆనందమయ కోశం అనేది మనం తయారు చేసుకునేది కాదు, భగవంతుడు ఇచ్చేది, అది ఎప్పుడూ పరిశుద్ధంగా. అలాగే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం నాలుగు కూడా పరమ పవిత్రమయ్యి మనం ఇన్నర్ అండ్ ఔటర్ హార్మోన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాం. అసలు మెయిన్ ఏంటంటే హార్మోనీ వస్తే ఏ రకమైన రోగం ఉండదు, ఏ రకమైన కొట్లాటలు ఉండవు, ఎక్కడ భూమి మీద అసలు యుద్ధమే ఉండదు. కానీ ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఉంది, రకరకాలుగా అంటురోగాలు వస్తున్నాయి, టెర్రరిజం పెరిగిపోతుంది, ఇవన్నీ ఏంటంటే డిస్హార్మోనీ. సో డిస్హార్మోనీ పోయి హార్మోనీ రావాలని ఓంకారం చేయొచ్చు, హార్మోనీ రావాలని గాయత్రి మంత్రం చేయొచ్చు. మైత్రేయ మహర్షి అని జగద్గురు మైత్రేయుల వారు ఏం చెప్తారంటే, రోజు ఈ విశ్వం యొక్క ఉన్నతి కోసం విశ్వంలో అంతా కూడా హార్మోనీ అంటే సంతులనం ఏర్పడాలి, ఈ విశ్వం అంతా శాంతి ఏర్పడాలి అని రోజు అందరూ మనస్ఫూర్తిగా గాయత్రి చేయండి అని చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ నుంచి భాగవతం మొత్తం, భాగవతం యొక్క ఎస్సెన్స్ మొత్తం, ఏదైతే భాగవత రహస్యం ఉందో, హృదయం, భాగవత హృదయం ఉందో, అది కృష్ణ పరమాత్మ మైత్రేయుల వారికి బోధిస్తారు. ఆ బోధించినప్పుడు ఈ భాగవత ధర్మం మొత్తం వారు స్వీకరించి ఇప్పుడు ఉన్న జగద్గురు అయిన మైత్రేయుల వారు చెప్తున్నది ఏంటంటే, ఈ భూమికి సంబంధించినంత వరకు శాంతి ఏర్పడాలి, ప్రేమ, కరుణ, ఇలాంటి సల్లక్షణాలు భూమంతా సంతులనం ఏర్పడాలి, హార్మోన్ ఏర్పడాలి అంటే అందరూ కూడా సామూహికంగా గాయత్రి చేయండి. అవన్నీ గురువు గారు ఇచ్చినవే, మళ్ళీ పేరు వేరేగా ఉంటుంది అంతే తప్ప అంతా అదే కొత్త ప్రణాళిక కాదు. ఆ ప్రణాళికని మనం ఎంత ఎక్కువ చేయగలం, గాయత్రి మంత్రం సామూహికంగా చేయండి అంటే ఎందుకు చేయాలి కూడా తెలియాలి. అలా చేయటం అనేది ఏదైతే ఉందో దానివల్ల మన స్వార్థం కాకుండా అందరి యొక్క మంచి ఇమిడి ఉంది దాంట్లో. మన యొక్క మన ఒక్కరి సపోజ్ నేను చేస్తున్న గాయత్రి నా ఒక్కడి కోసం కాదు అందరి కోసం, అలాగే మన అందరం గ్రూప్గా విస్తృతంగా అంటే ఎక్కువ చోట్ల ఈ సామూహిక గాయత్రి రోజు జరగటం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క వాతావరణం ప్యూరిఫై అవుతుంది, పవిత్రం అవుతుంది. అవటంతో పాటు అందరి బుద్ధి సన్మార్గం వైపు ప్రేరేపించబడటం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ సామూహిక స్వార్థంలోనే తన స్వార్థం ఉంది. అందరూ చుట్టూ బాగున్నారనుకోండి మనం ఆటోమేటిక్గా బాగుంటాం. చుట్టూ అంతా ఎపిడమిక్ సపోజ్ అంటువ్యాధులు ఉన్నాయి బాగా, మనం ఏం సుఖంగా ఉండగలం? ఎప్పుడప్పుడు అంటువ్యాధి మన ఇంట్లో కూడా చూస్తుంది. సో చుట్టుపక్కల అంతా బాగుంటే మనం బాగా. ఎందరో సిద్ధులు మహాపురుషులు స్వర్గ సుఖం కంటే సేవకే ప్రాధాన్యం ఇచ్చారు. నహ శబ్దం మనందరికీ సద్బుద్ధి కావాలని ప్రార్థన చేస్తుంది. నహ అనే శబ్దం ఏంటంటే మనందరికీ ఒక్కడికి అందరికీ సద్బుద్ధి కావాలని ప్రార్థన చేస్తుంది. దానితో పాటు ఇక్కడ చెప్పిన ఇంకోటి ఏంటంటే ఎందరో సిద్ధులు మహాపురుషులు స్వర్గ సుఖం కంటే సేవకే ప్రాధాన్యం ఇచ్చారు. బుద్ధవ గారిని అంటారు దీని గురించి చెప్తూనే గురువుగారు ఏమంటున్నారంటే ఏ ఒక్క ప్రాణి బంధనంలో బందీ చేయబడి ఉన్నా కూడా నేను ముక్తిని కోరను. ఇదే వివేకానంద అంటాడు నేను అందరూ ఉన్నత స్థితి పొందేంత వరకు నేను కుక్కనైనా పుడతాను ఈ భూమి మీద, కుక్కగానైనా పుడతాను ఈ భూమి మీద అన్నాడు వివేకానంద. అలాగే బుద్ధుడే ఇంకో చోట ఏం చెప్తాడంటే ఎవరైతే ఈ విశ్వం కోసం పాటుపడతారో వాళ్ళు ఒక దీక్ష తీసుకోవాలి. అదేంటంటే ఎవరి కంటి నీటి బొట్టు భూమి మీద పడకూడదు, అది నా హృదయం మీద పడాలి డైరెక్ట్గా. ఎవరు కళ్ళ నీళ్ళు పెట్టుకోకూడదు బాధతో కానీ కష్టంతో కానీ చిక్కులతో కానీ రకరకాల సమస్యలతో కానీ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ కూర్చోకూడదు. అలాంటి పరిస్థితి వస్తే కనుక ఆ నీళ్లు భూమి మీద కాదు నా హృదయం మీద పడాలి. అంటే ఏంటి ఆ బాధ ఏందో నా బాధ అది కరుణంటే ఆ బాధను నేను తీసేయాలి వాళ్ళకి అనేది బుద్ధత్వంలో ఒక వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లో మేడం బ్లావెట్స్కి చెప్తుంది. బుద్ధత్వాన్ని మనం అందుకోవాలంటే బుద్ధత్వం అంటే జ్ఞానం, జ్ఞానం అందుకోవాలంటే త్యాగము కావాలి. త్యాగం అంటే మన వ్యక్తిగత సుఖ స్వార్థాల కంటే సామూహిక సుఖ స్వార్థాలు ముఖ్యమైనవి అని గుర్తించి దానికి తగ్గట్టుకోవడం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ రకంగా మనం ఏం చేస్తున్నామంటే నహ ఈ నహ అనే శబ్దం యొక్క గొప్పతనం మనందరి యొక్క మనందరం ఎవరున్నారు ఇక్కడ ఉన్నది ఒక్కడే కదా భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఆయనే ఇన్ని రూపాల్లో ఉన్నాయి. మరి ఇన్ని రూపాల్లో ఉంటే ఈ బాధలు కష్టాలు ఎందుకు వచ్చాయి? అవతల వాడు కష్టం పోవాలి నాకు అంతవరకు నేను వాళ్ళు సేవ చేస్తున్నాను ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనల్ని అందరినీ కూడా భగవంతుడు ఎలా సృష్టించాడో మర్చిపోయాం. అసలు మన స్వరూపం ఏంటో మర్చిపోయాం. స్వరూపం అంటే మన ఆకారం కాదు, అంటే అద్దంలో చూసుకుంటే కనిపించే మొహం కాదు. మన స్వస్వరూపం ఏంటంటే ఆనందం, తేజోమయం. తేజస్ అంటే వెలుగు అనమాట, పచ్చ వెలుగు, నీలం వెలుగు, ఆకుపచ్చ వెలుగు, ఏడు రంగులు ఉన్నాయి కదా విద్యార్థులు, అవి ఏడు రంగులు, ఏడు రంగులు మనం ఏదో ఒక రంగుకి చెందుతాం. ఆ వెలుగు ఆ తేజస్సు అది ఎప్పుడూ ఆనందమే. ఆ ఆనందం అనే మాట మర్చిపోయాం. మనం ఎప్పుడు దుఃఖంతో జీవిస్తుంటాం. దారిద్ర్య దుఃఖ క్షయనాశన పునాదుమాంతఃసంచరువరే యం బ్రహ్మ వేదాంత విదో యన్ మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమజాది రూపం దారిద్ర్య దుఃఖ క్షయ కారణం చ పునాతుమాన్ తత్ సవితుర్వరేణ్యం అని మనం గాయత్రి స్తవం చేస్తాం. ఇలాగా మనం గాయత్రి స్తవం చేస్తున్నా ఇంకొకటి చేస్తున్నాం. మన స్వస్వరూపం అనేది గుర్తు మనకు రానంత కాలం వచ్చేంత వరకు గాయత్రి మంత్రం చేస్తున్నాడు. నేను ఆనంద స్వరూపుడు అని మనకు తెలియాలి. పక్క వాళ్ళు ఎవరో చెప్పారు నువ్వు ఆనంద స్వరూపుడు రా అని చెప్తే అది రెండు రోజులు ఎంత అంటే నాలుగు అన్నట్టుగా చెప్తాడు. అంతే తప్ప మనకు రాలేదు. మనకు నిజంగా నాలుక మీద పంచదార వేస్తే అబ్బో బాగుంది, తీయగా ఉందా చేదుగా ఉందా అది కాదు. నీకు మనకు ఎలాగైతే నాలుక మీద పంచదార వేసుకుంటే దాని రుచి తెలిసి అనుభవంలోకి వచ్చిందో అలాగా ఆనంద స్వరూపుడు అనే రుచి, అనే రుచి అంటే వెలుగు కూడా, రుచి అంటే టేస్ట్ కూడా, ఇంగ్లీష్లో టేస్ట్ అంటే రుచి అంటే రుచి, రుచి అంటే వెలుగు, ఈ రెండు కూడా ప్లస్ ఆ అనుభూతి ఏదైతే ఉందో తీయగా ఉంది పంచదార అనే అనుభూతి. అలాగే నేను అంటే ఆనందం అని ప్రతి ఒక్కళ్ళు స్వయంగా అనుభూతి చెందాలి. అది మనం కోరుకోవాల్సింది. గాయత్రి మంత్రం ద్వారా అది తెలుస్తుంది. అప్పుడు అందరిలో అదే ఉంది అని కూడా తెలుస్తుంది. అందరిలో అంటే మనకు అప్పటి వరకు మనం చాలా చూస్తున్నాం కదా, కిషోర్ని చూస్తున్నాం, తేజను చూస్తున్నాం, లేకపోతే మమతను చూస్తున్నాం, లేకపోతే ఎంఎస్ఆర్ ప్రసాద్ని చూస్తున్నాం, లేకపోతే ఇంకొక ఎవరినో చూస్తున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు మన వాళ్ళు కదా. ఇలాగా ఇక్కడ వీళ్లే కాకుండా ఇంకా బయట చాలా మంది కోట్ల మంది మనుషులు ఉన్నారు, కోట్ల మంది జీవులు ఉన్నాయి, కోట్ల చెట్లు ఉన్నాయి, ఎన్నో రకాల ఖనిజాలు ఉన్నాయి, భూమి మొత్తం ఉంది. ఇవి కాకుండా సూర్య చంద్ర ఇలాంటి గ్రహాలు ఎన్ని ఉన్నాయి, ఇంకా గెలాక్సీలు ఉన్నాయి, సప్తరుషులు ఉన్నాయి, ఇంకా ఎక్కడో పోల్ స్టార్ ఉంది, మనకు తెలిసినంత వరకు పోల్ స్టార్ ఉంది, దానికి స్టాప్. ఇంతవరకు ఉన్నవన్నీ కూడా నేనే, ఇంకెవరు కాదు. ఇంకెవరు కాదనే చూడదు, ఇదంతా నేనేం తెలుస్తుంది. అది తెలియటమే ఆత్మజ్ఞానం, అది తెలియటమే ఇదంతా బ్రహ్మమే, ఇదంతా పరమాత్మే అని తెలియటం బ్రహ్మజ్ఞానం. ఇది అయితే మనకు ఎక్కువ తెలుస్తుందో అంతవరకు మనం గాయత్రి చేస్తూ ఉండాలి. గాయత్రి చేస్తూ ఉంటే అందరిలోనూ నేనున్నాను, నాలో అందరూ ఉన్నారు అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం ఉన్నది ఒకడే, ఎవరు? నేను. నేను అంటే మనం అనే జ్ఞానం ఎవరికి వాళ్ళకే పూర్తిగా నాలుక మీద పంచదార వేసుకుంటే తీయగా ఉన్నది అని ఎలా తెలుస్తుందో అలాగా ఈ సృష్టి మొత్తం ఉన్నది నేను అని తెలుస్తుంది. దీంట్లో ఎక్కడ కొంచెం కూడా అనుమానం ఉండదు. మన మొహం అర్థంలో చూసుకుంటే ఎంత క్లియర్గా అంటే మా అర్థం బాగుంటే కనుక ఎలాగ మనం మొహం చూసుకుంటామో అలాగే నేను అనే అనుభూతి అలా క్లియర్గా వస్తుంది. అప్పుడు ఆ అనుభూతి రాని వాళ్ళు బాధపడుతున్నట్టుగా వీడు ఆ అనుభూతి నుంచి కిందకు వచ్చిందని తెలుస్తుంది. అనుభూతిలో ఉన్నంతకాల ఏం తెలియదు, ఎందుకంటే అక్కడ ఉన్న నేను తప్ప ఇంకేం లేదు. అయామ్ దట్ అయామ్ అయిపోయింది, అయామ్ దట్ అయామ్లో ఉన్నాడు అనమాట. అయామ్ దట్ అయామ్లో నుంచి అంటే ఇప్పుడు క్రైస్ట్ కొండెక్కాడు, కొండెక్కి సాధన చేసి అయామ్ దట్ అయామ్ తెలుసుకున్నాడు. అక్కడి నుంచి కిందకి దిగి వచ్చిన తర్వాత ఈ శిష్యులు ఉన్నారు, కుష్ఠరోగంలో ఉన్నవాళ్ళు, లేకపోతే డిబేచర్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు, వృత్తి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆనందిస్తున్నామని ఇంద్రియాల్లో పడి కొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఏదో సాధన చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి తేడా ఉంటుంది కదా. కాకపోతే ఇదంతా నేనే అని ఆయన తెలుస్తుంది. నేను అనే పద ఏదైతే తేజస్సు ఉందో, నేను అనే ఒక వెలుగు ఉందో, ఆ వెలుగే ఈ మోజెస్లో ఉంది, ఈ వెలుగే నన్ను పట్టివ్వబోయే పీటర్లో ఉంది. లేకపోతే ఇలాగ ఆయనకి ఎలా తెలుసు? అలాగే ఆత్మజ్ఞానం వచ్చిన వాడికి కూడా తన చుట్టూ ఉన్న మనుషుల్లో కానీ, పక్షుల్లో కానీ, చెట్లల్లో కానీ, జంతువుల్లో కానీ, వీటిలో అయినా సరే అది నేననే ఉన్నది అని దృష్టి చెదరకుండా ఉంటుంది. దాన్ని ప్రేమ అంటారు, అది లవ్ అంటే. అంతే తప్ప నువ్వంటే నాకు ఇష్టం అంటాం కాదు. ఇవి మనకు ఆధ్యాత్మికంగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ కూడా గాయత్రి మంత్రం ద్వారా ఎప్పుడైతే మనం ఆ బ్రహ్మ తేజస్ని మనలో ధారణ చేస్తామో అది మనలో పాపాలన్నీ పోగొట్టి మన బుద్ధిని గ్రహించే శక్తిని పెంచి సన్మార్గం వైపు నడిపిస్తుంది, నడిపించి మనకు ఆ పరమాత్మ యొక్క ఆశీర్వచనంతోనూ వస్తాయి అని జ్ఞానం కలుగుతుంది. కలుగుతున్నప్పుడు మనం సృష్టిలో ఉన్న అనంత శక్తుల్ని గాయత్రి మంత్రంలో గురువుగా చెప్తారు. పరమాత్మకు ఎన్నో శక్తులు ఉన్నాయి, కొన్ని సంహరించే శక్తులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రళయతాండవం చేస్తున్నాడు అనుకోండి శివుడు, అప్పుడు ప్రళయతాండవం చేస్తుంటే సృష్టి ఉంటుందా పోతుందా? దాంట్లోనే పేరు ప్రళయం అంటే అన్నీ కలిసిపోవడం, లయం అయిపోవడం. అలాంటి శక్తులు మనకు అక్కర్లేదు. మనకి వచ్చి సృష్టించే శక్తే కావాలి. ఇప్పుడు కొత్త యుగాన్ని ద బిల్డర్స్, ద దేవాస్ ఆఫ్ ద బిల్డింగ్ నేచర్ అంటుంది. కొత్త యుగాన్ని నిర్మించడానికి ఏ శక్తులు అవసరమో ఆయా శక్తులన్నీ కూడా ప్రస్తుతం ఈ యుగంలో అంటే కుంభయుగం అంటుంది, ఈ యుగం అంటే ఈ కుంభయుగంలో ఎక్కడి నుంచి వస్తాయి, కుంభరాశి నుంచి వస్తాయి. ఆ కుంభరాశి ఎప్పుడెప్పుడైతే వస్తుందో అప్పుడప్పుడల్లా గాయత్రి మంత్రం ప్రచారం అవుతుంది, అంతే దానికి అది రూల్. ఇదివరకు ఎప్పుడో కుంభయుగంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం విశ్వామిత్రుడు ఈ గాయత్రి మంత్ర ద్రష్ట అయినవాడు, గాయత్రి మంత్రం ప్రచారం చేశాడు ఆయన. మళ్ళీ ఆ విశ్వామిత్రుడు ఎక్కడైతే గాయత్రి తపస్సు చేసి గాయత్రిని దర్శించారో ఆ స్థలిని గురువు గారికి వాళ్ళ గురువుగారు చూపించారు, అక్కడే శాంతి కొంచెం నిర్మించారు. మళ్ళీ అక్కడి నుంచి ప్రపంచం అంతా గాయత్రి మంత్రం వెళ్తూ అది కుంభయోగం యొక్క ఒక ముఖ్య లక్షణం. ఈ కుంభరాశి, కుంభరాశికి సంబంధించిన కుంభయుగ లక్షణాలన్నీ కూడా ఎప్పటి నుంచి మొదలయ్యి అంటే మా శ్రీకే గారు చెప్తారు, క్వీన్ విక్టోరియా ఎప్పుడైతే సింహాసనం ఎక్కిందో అప్పటి నుంచి మొదలయ్యి. ఇవన్నీ మనం ఇంకొక రోజు వేరే క్లాసులో చెప్పుకుందాం. అందుకని గాయత్రి మంత్రంలో మనం ఎనిమిదో అది చెప్పుకున్నాం. ఇప్పుడు ఎనిమిదోది ఏంటి, వ్యోన తత్ ఒకటి, తత్ సవిత వరేణ్యం భర్గో దేవస్య ధీమహి హియో వ్యోన, ఇలాగ ఎనిమిది అయ్యాయి. ఒక్కడుంది ప్రచోదయాత్, ఈ ప్రచోదయాత్ అంటేనే మనకు అంత ప్రేరణ ఇవ్వమని, ధర్మంలో మనల్ని నిలబెట్టమని, అందరికీ సేవ చేసుకునేటట్టుగా తాను సత్యమార్గంలో నడుస్తూ ఇతరులు కూడా సత్యమార్గంలో నడిచేటట్టుగా ప్రేరణ చేయమని, మనం మారితే యుగం మారుతుంది అనే దానికి ప్రచోదయాత్ అనే దాంట్లో మనకు గురువుగారు ఒక సత్సంకల్పంగా ఇచ్చారు ప్రచోదయాత్ అనే దానికి. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నించుకుందాం. ఇదంతా ఎందుకు అంటే మానవుడు తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించడం కోసం, స్మృతిర్లబ్ధ అనగలగటం కోసం. ఎలాగైతే గీత చెప్తే అర్జునుడికి స్మృతి వచ్చిందో అలాగే గురువుదేవుల యొక్క ఈ అమృతవాణి ఏదైతే ఉందో, గాయత్రి నవవిధ సిద్ధులు ఇవి తెలుసుకోవడం వల్ల మనకు కూడా స్మృతి రావాలి. గురుదేవులు చెప్పిన విధంలో గాయత్రి చేయడం వల్ల ఖచ్చితంగా నేను అనే జ్ఞానం వస్తుంది. అలాగా అందరికీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి రావాలని మనసారా కోరుకుంటూ, వాళ్ళు దైవత్వం జాగృతమయ్యి ఈ పరిణామ క్రమం యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ భూమికి ఉన్న లక్ష్యము, ఈ భూమికి ఒక ప్లాన్ ఉంది, అదేంటంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఇదొక కాలేజ్ యూనివర్సిటీ లాగా పనిచేసి ఈ మనుషులందరూ కూడా దైవత్వాన్ని, దైవత్వాన్ని ఈ భూమి మీద ఉన్నప్పుడు సాధించాలి అని ఈ భూమికి ఉన్న లక్ష్యం. ఆ లక్ష్యం అదే ఎవల్యూషనరీ ప్లాన్, ఈ పరిణామక్రమం యొక్క ప్రణాళిక, పరిణామక్రమం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించడమే భూమి మీద మానవులందరూ దేవ మానవులు అవుతారు అని గురుదేవులు చెప్పింది. ఈ భూమి యొక్క పరిణామ క్రమం యొక్క లక్ష్యాన్ని సూచిస్తూ దాన్ని సాధించడానికి గాయత్రి ఇచ్చారు. ఇవన్నీ మనం అలాగా గురుదేవుల యొక్క సంకల్పం బాగా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మన జీవితాలను మలుచుకుంటూ ఇందరిలో ఉన్న దైవత్వం జాగృతం అవ్వాలి, భూమి స్వర్గం అవ్వాలని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాదో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య పృథ్వీ దశశాలి దేశోయం క్షోభరహిత, బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే బంధు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా పశ్యంతు దుఃఖమాపణ్య పుత్రాః పుత్రిణశ్చింతు పుత్రిణశ్చింతు పుత్రః నిర్ధనా సుధనశ్చింతు జీవన్ శ్రీరామచంద్ర. ఓం అసతో మా సర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాసంగమయ స్వార్థం మా పరమాధంగమయ అవ్యవస్థావ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.